ఆత్మ పొందగలరా? ప్రశ్న ఏంటంటే, ఈ మధ్యన్నారు శాంతిగా ఉండటం లేదా, శాంతి ఎలాగో వస్తుందని. మనకు మనస్సు అణిగినప్పుడు కూడా ఎప్పుడైనా శాంతి ఉంటుంది అనేది నిజం కాదు. మళ్ళీ మనస్సు విజృంభించినప్పుడు అశాంతి, అంటే మనస్సు అణిగినప్పుడు అప్పుడు మళ్ళీ మనస్సు విజృంభించినప్పుడు తలంపుడు కూడా. మనస్సు అణిగినప్పుడు శాంతిగా ఉంటుంది, మళ్ళీ మనస్సు విజృంభించినప్పుడు అశాంతి. మన స్వరూపమే శాంతి, మన హృదయంలో ఉన్నదే శాంతి. ఆ శాంతి అహంభావం తగ్గించుకోవటం వల్ల శాంతి కలదు. సర్వసాధారణంగా అశాంతి ఎందుకు వస్తుందంటే, చాలా మందికి మన స్వరూపం శాంతి, కోరిక వల్ల అశాంతి, భయం వల్ల అశాంతి, ఇతరులను చూసి ద్వేషపడటం వల్ల కూడా అశాంతి. అంటే మనకు అశాంతి వస్తా అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, బయట ఏదో కారణాలు ఉన్నాయి దానివల్ల అశాంతి వస్తుందని అనిపిస్తుంది. బయట కారణాలు కాదు, బుద్ధిలో ఉన్న దోషాల వల్ల అశాంతి. ఇతరులు ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారనుకోండి, మనం కూడా మనల్ని ద్వేషించాలని అనిపిస్తుంది. ఇతరులు ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నా, వాళ్ళ పట్ల మనం ద్వేషం లేకుండా ఉంటే అశాంతి మనకు కూడా. తర్వాత భయం, చాలా మందికి భయం వల్ల అశాంతి వస్తుంది. అశాంతికి కారణం భయం కూడా ఒకటి ఉంది. ఇంగ్లీష్ లో కవి ఏం చెప్పాడంటే, గాడ్ ఈజ్ నియర్ డు నాట్ ఫియర్. నీ చుట్టాల కంటే, నీ స్నేహితుల కంటే, నీ శరీరం కంటే, నీ మనసులోకి వచ్చే ఆలోచన కంటే, నీ అహంకారం కంటే అత్యంత సమీపంలో, అత్యంత దగ్గరగా, నీ గుండెకు గుండై, ప్రాణానికి ప్రాణమై, మనస్సుకు మనస్సై, ఆత్మకి ఆత్మై, నీకు అత్యంత సమీపంలో ఉన్నాడు. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, కానీ ఆయన మీద మనకు నమ్మకం ప్రదత్తం. అందరి హృదయంలో దేవుడు ఉన్నప్పటికీ మన హృదయంలో దేవుడు అనేడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, మన ప్రభువు ఉన్నాడు, మన భర్త ఉన్నాడు, మన యజమాని ఉన్నాడు, మనల్ని పోషించేవాడు ఉన్నాడు, క్షేమం చూసేవాడు ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు అనే విశ్వాసం ఎవరికి? అందరికీ పోతాడు ఆ విశ్వాసం. అంటే మనకి ఆత్మకి ఆత్మయ్య ఉన్నాడు, లోపల ఉన్నాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు మీద మనకి విశ్వాసం కుదిరితే, నమ్మకం కుదిరితే, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి శరీరమైన విశ్వాసం కుదరాలి, కుదిరితే భయం తగ్గిపోయి. యోగ భాషిష్టంలో కానీ ఒక కథ వస్తుంది. యోగ భాష ఒకరెళ్ళి తలుపు కొడతారు ఒకరింటికి, లోపల నుంచి వారు ఏమంటారంటే, ఎవరు వారు? వాడు నేను, తలుపు చీయబడదు అంటారు. వెళ్ళిపోతాడు, ఏంటి తలుపు చీయమంటున్నారు, తలుపు చీయమంటున్నారు. మళ్ళీ వస్తాడు నాలుగు రోజులు నాక, మళ్ళీ తలుపు వేసి ఉంటుంది, ఎవరు వారు అంటారు. ఎవరు వారు అంటే నేను. మనకి బట్టల వాడకం కంటే, డబ్బు వాడకం కంటే, నీళ్ళ వాడకం కంటే, ఉదయం మొదలు పొద్దున్న లెడిసిన మొదలు రాత్రి పడుకుని వాడకం పని పోవటం లేదు. నేను నేను వాడకం ఇంకా మనం, ఇంతకంటే ప్రపంచం ఇంకో మాయ లేదు. ఇంకా మాయ ఎక్కడో ఉందనుకోక నిజే మాయ. ప్రతి మనిషి కూడా వాడు ఉదయం వాడు మేల్కొన్నాక వాడు సాయంత్రం నిద్రపోయే వరకు ఎన్ని వేలు సార్లు వాడతాడో లెక్క, నేను 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 ఏంటో తెలీదు. ఆ నేను 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 కూర్చున్నాను, నేను నిల్చున్నాను, నేను నడుపుతున్నాను, నేను నడుస్తున్నాను, నేను ఆ పని చేశాను, నేను ఈ పని చేశాను, నేను అది చేశాను, అది సాధించాను, ఇది సాధించాను, ఎవరిని ఉద్ధరించాను, ఎవరు చెప్తాడో, నేను 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 ఇంకా నేను వేస్తున్నాను. మంచి నీళ్ళ వాడకం కూడా అంత ఉండదు. ఆశ్చర్యం ఎక్కడుందంటే మాయ. ఆ నేను గురించి పోయి మనం ఏంటి, ఇంతకాలానికి మనం నేను నేను ఆ నేను గురించి రవ్వంతైనా ముళ్ళంతైనా చింతాకంతైనా తెలుసుకుందామన్న ప్రయత్నం, ఆ శరీరంలో ప్రాణం ఉన్నాను చేయి వాడు ప్రయత్నించేది. 100 సంవత్సరాలు ఒక మనిషి బతికితే 100 నిమిషాలు కూడా చేయడం ఏంటి, ఇన్నిసార్లు మనం నేను నేనంటున్నాను, నేను ఎవరు? అదే మాయ, ఇదే అజ్ఞానం, ఇదే అవిద్య, ఇదే మూర్ఖత్వం, ఇదే తెలివి తక్కువ. ఎందుకంటే తెలివి తక్కువ, ఎవడో ప్రయత్నించి. అయితే వీడు మళ్ళీ 4 సార్లు లోపల ఎవరో లేకపోతే వీడు వచ్చేదానికి ఉన్నారు, తలుపు చేయబడదు అంటున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటే గొడవ కుడిపోండి. ఇప్పుడు మనం తలుపు కొడతాం అనుకోండి, ఎవరు తలుపు లోపల నుంచి ఎవరో పరకపోతే మనం వచ్చేస్తే ఎవరు అడిగారనుకుంటాం, లోపల నుంచి సమాధానం చెప్తున్నారు తలుపు చేయబడదు అంటే ఉన్నారు. ఎవరు తలుపు చేయటెవరికైనా లోపల ఉన్నారని తెలుస్తారు. మళ్ళీ 2వసారి వెళ్తాడు, ఎవరు వారు అంటాడు వారు లోపల నుంచి, నేను అంటాడు. ఈ నేను ఇంకా ఇంకోటి చేత కదా మనకి, ఆ నేను తప్పింది ఇంకోటి చేత కదా. మళ్ళీ 4 రోజులు నాకు వెళ్తే ఎవరు వారు నేను అంటాడు వీడు, ఎవరు వారు అంటే నేనంటే తలుపు తీయబడదు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏదో ఆశ్చర్యంగా లోపల నేను సమాధానం ఇస్తాను, ఎవరో పరకల్పరేది లోపల ఉన్నాడు. మళ్ళీ 3వసారి వెళ్తాడు, 10 రోజులు ఆలోచించడం, మళ్ళీ తలుపు తడితే మళ్ళీ లోపల నుంచి ఇదే ప్రశ్న, ఎవరు వారు అంటే వీడి కనిపెట్టాడు నేను తలుపు తీయటలేదు. నువ్వే అంటాడు, ఇదివరకే ఉంటాడు నేను నేను అంటున్నాడు, ఇప్పుడే ఉన్నాడు నువ్వే, అప్పుడు తలుపు తీయదని. అంటే దేవుడే ఉన్నాడు నేను లేను. మనం ఏమనుకుంటున్నాము, నేనున్నాననుకుంటున్నాను, దేవుడు లేడని. అసలు నిజంగా ఉన్నది భగవంతుడు, మనం లేవు అసలు. కానీ మనం ఉన్నాం అనుకుంటున్నాము, భగవంతుడు లేడని అనుకుంటున్నాం. అది తలుపు ఎప్పుడు తీశాడంటే, ఎవరు వారంటే నేను అనలేదు, నువ్వే అప్పుడు కరెక్ట్. గుణగంగా దేవుడైన అనుభవం వచ్చినప్పుడు వైపు ఉంటానకి వెళ్ళే ద్వారా నేను నేనంటే వెళ్ళానంట, అంతా నువ్వే. ఆ నువ్వే అన్నప్పుడే తలుపులు తెరవబడినది. అంటే భయం అనేది కొంతమందికి ముసలితనంలో కూడా భయం వస్తుంది. మనకి ఏదో వంద కానీ చూసి ఓడి లేరని భయం వేస్తుంది. అందరికీ ఒక రకాల భయం కాదు. ప్రపంచంలో ఎన్ని మనుషులు ఉన్నారో అన్ని రకాల భయాలు, ఒక రకమైన భయం కాదు. ఎన్ని రకాల భయాలు ఉన్నా ఏం ఇబ్బంది లేదు నీకు, ఎన్ని రకాల భయాలు ఉన్నా ఇబ్బంది లేదు, దుఃఖాలు ఇబ్బంది లేదు నీకు, ఆందోళన ఉన్నా ఇబ్బంది లేదు, అశాంతి ఉన్నా ఇబ్బంది లేదు. దగ్గర మందు ఉన్నప్పుడు శరీరానికి ఎన్ని రోగాలు ఉన్నా ఇబ్బంది లేదు, తగ్గిపోయే మందు ఉన్నప్పుడు. అదేవిధంగా నీకు ఎన్ని రకాల భయాలు ఉన్నా దుఃఖాలు ఉన్నా కంగారు పడక తొందర పడక నీ హృదయంలో అంతటా ఈశ్వరునికి నమ్మకం కుదిరితే వాడిని పూర్ణంగా శేషం లేకుండా పూర్ణంగా వాడిని పూర్తిగా హృదయపూర్వకంగా నిండు మనతో వాడిని నమ్మటం నేర్చుకుంటే నీ భయాలు దుఃఖాలు అడిగి డొనట్ ప్రియ. నీ దగ్గర నీ హృదయంలో దేవుడు ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు? నీ హృదయంలో ఉన్నప్పుడు మేకలకి గొర్రెలకి నీ గడవలసిన పనేంటి? నీ పక్కన పులి కూర్చుంది అనుకోండి, మీ దగ్గరికి మేకలు గొర్రెలకి గడవ, మేకలు గొర్రెలకి గడవ పులి దగ్గరికి, ఈ మేకలకి గొర్రెలకి గడవలసిన పనేమిటి? అదే నీ హృదయంలో భగవంతుడు ఉన్నప్పుడు ఉన్నా నీకు భయం వేస్తాను. కారణం ఏంటి? నీకు నమ్మకం లేక భయం వేస్తాను, దుఃఖం వస్తాను, ఆందోళన వస్తాను, అది అశాంతి వస్తుంది, రోజులు ఎలాగైతే అనిపిస్తుంది, రేపు రోజు ఎలా వెళ్తుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది అని కాదు. మీ హృదయంలో ఈసుకోవడం మీద ఉన్నది ఒక్కటే ఒక్కటే బాగుపడే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? పైకి వాళ్ళు కనిపించినా కనిపించకపోయినా లోపల మనసులో ఈశ్వరుడు. చేతనైతే సమాజానికి ఉపయోగపడితే నోరు మూసుకుపోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకోండి, నలుగురు ఒక రకంగా ఉండదు. భక్తి ఉన్నవాళ్ళు, భక్తి లేని వాళ్ళు ఉంటారు, దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఉంటారు, దేవుడు ఉన్నాడని చెప్పేవాడు. ఈ బాధపడేవాడు లేకంటే ఇంట్లో అందరూ నటిస్తారు, దాన్ని ఎగిపోవడం నటించకపోతే రోజు ఇంట్లో పది ఇంట్లో మన ఇంట్లో 10 మంది ఉన్నాం అనుకోండి, బాధలు లక్ష్యం ఏంటంటే ఇంట్లో ఉడితే నటిస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో ఎనమండదు దేవుడు లేడు దేవుడు లేడు అంటే వీడేం పైకి వాదించడు. వాడి దేవుడి మీద నమ్మకం, వాడు ఏం పోకపోతే మేము పోరాటం పెట్టి వాడి దారి నాడు వెళ్ళిపోతా ఉంటాడు మనసులో, వాడి దారి నాడు వెళ్ళిపోతా ఉంటాడు. ఆ నమ్మకం తగ్గించుకోడు, విశ్వాసం తగ్గించుకోడు, ఒడ్డుకు వచ్చాడు. బుద్ధిమంతుడు భగవంతుడు ఏమో లేని వాళ్ళతో భగవంతుడు ఉన్నాడని నమ్మేవాడు స్నేహం చేయడు. శాస్త్రంలో ఏమన్నా దేవుడు ఉన్నాడని నమ్మేవాడే సత్పురుషుడు. అంచేత దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు మరి మధ్యలో ఉన్నా మన దారి మనం విడిచిపెట్టకు నటించవచ్చు. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే ద్వైతం ఉన్నప్పుడు రెండు ఉన్నప్పుడు కదా, రెండు ఉన్నప్పుడు ద్వేషాలు, రెండు ఉన్నప్పుడు ఉన్నది ఒకటే అయినప్పుడు భయం ఉంటుంది, రెండు ఉంటే భయం. అసలు ఈ ద్వైతంలోంచే ఇదంతా నీ వేరు నీవు, ఆ శరీరం ఉపాధిని బట్టి నీ శరీరం వేరు, ఆ శరీరాన్ని బట్టి మీరు వేరు నేను వేరు అంటే భగవంతుడు అంతరయామగమానం అని చెప్తున్నాడు. అందరూ ఆయన ఉన్నాడు, మరి మీరు వేరు నేను వేరే ఏ బుద్ధి నాకు ఎందుకు వస్తే శరీరాన్ని బట్టి వేరు బుద్ధి కాదు. దేహంతో ఏ నైరాక్యం పొందుతాను వేరు బుద్ధి కాదు బుద్ధికి. దాన్నే కొంతమంది దొంగనే అంటారు, కొంతమంది నిజాన్ని అని అంటారు, కొంతమంది భూమి అని అంటారు, కొంతమంది కొయ అంటారు, కొంతమంది నిధులే అంటారు, కొంతమంది దోమనేనం ఏగనేనం. ఒకసారి రంగమూర్తి గారిని అడిగారు, ఏమన్నా మనకు అనిపిస్తుంది ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అది ఈ తలెక్క అనిపిస్తున్న ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చావంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఈ ప్రపంచం కూడా నువ్వు నేను మొత్తం సృష్టి దేవ ఆ నారాయణుడే ఈశ్వరుల్లోంచి సూర్యుల్లోంచి అన్ని కిరణాలన్నీ సూర్యుల్లోంచే వస్తున్నాయి. అలా మొత్తం మీద జీవకోటి పాములు ఈ జరుగులు జీవకోటి పంచభూతాలు మొత్తం సృష్టి అంతా కూడా ఈశ్వరుల్లోంచి వచ్చింది. అదే చైతన్యం, అదే శక్తి శక్తి. అయితే మనుషులు కూడా ఎందుకంటే మనసులో ఉన్న గుణాల శరీరం రంగులను బట్టి మనుషుల్లో పెరగటాన్ని అయితే నీవు ఇవన్నీ నిజం కాదు, మనస్సుని కనుక శరీరం నిజం, గుణాలు నిజం కాదు, ఇవన్నీ ప్రకృతి, ఇవన్నీ ఉపాధికి సంబంధించిన అంచెల చోట నుంచి వచ్చిన ఒక చైతన్యుడు ఒకడవో నిన్ను మాయమన వచ్చి వారు ఎవరు ఇది నీ జాలము అరుణాచలం జన్మంగా కనిపిస్తాం. మనం గ్రహించలేదు ఒకటి ఉన్నది ఒకటే, అది అనేకంగా కనిపించే కారణం ఏంటి? అజ్ఞానం, అహంకారం, వ్యక్తిత్వం, ఈ దొంగ, ఈ నిజానైన, ఈ బుల్లి నేనే కారణం, ఈ దోమ ఏగనైన, బుల్లి కొంతమంది ఏకనైనా ఇంకేదంటే ఏకసారి ఏనుగు మీద కూర్చుంటారు, ఏనుగు మీద కూర్చుని వెళ్ళిపోతాను, ఏనుగు మీద కూర్చుని వెళ్ళిపోతాను అంటే ఏనుగు నేనే నడుపుతున్నాను అనుకుంటున్నాను, మనలో ఉన్నటువంటి ఏకనైన కూడా అలా అనుకుంటున్నారు. ఇదంతా చూస్తారు నేను నేను ఏమంటారో ఏగనేను చైతన్యం మన హృదయంలో నేనుగా ఉంది, నేనుగా ఉంది. ఆ నేను సత్యమైన నేను, అది చావులేని నేను, ఈ దేశానికి దానికి ఇసుమంతం లేదు, అది దేశంలో భాగము కాదు. ఆ నేను తెలిస్తే ఈ నేను ఉండదు, ఈ నేను పోతే ఆ నేను తెలియదు, ఈ నేనేమో ఆ నేనేమో ఏనుగుని, ఈ దోమనుకుంటాను నేనే కారణం, నేను లేకపోతే నేను లేకపోతే ఏనుగేమైపోతున్నాను అనుకుంటున్నాడు దోమ. ఇక్కడ మీరు అంటే గ్రహించవలసిన సబ్జెక్ట్ ఉన్నది ఒకటి, నిన్ను చూసి నీకు భయం, నిన్ను చూసి నీకు ద్వేషం రాదు, నిన్ను నువ్వు చూసి కోపం రాదు, ఇతరులను చూస్తే కోపం వస్తుంది, ఇతరులను చూస్తే వస్తుంది, ఇతరులను చూస్తే భయం. కానీ మిమ్మల్ని చూసి నీకు ఎప్పుడు భయం లేదు. మీరు గ్రహించవలసినది ఏంటంటే ఉన్నది ఒకే చైతన్యమే. నీకు అజ్ఞానం వల్ల ఒకటి అనేకంగా కనిపి అజ్ఞానం వల్ల నీకు ఈశ్వరుడే జీవుడు లేదా కనిపిస్తున్నాడు, ఒకటే వస్తుంది అందరిలోనూ. అదే నీకు కనిపించకుండా అహంభావన కారణం, అజ్ఞానం కారణం. అది దాన్ని చూసే ఏ కారణం నీకు చూస్తున్నాడు, అర్థానికి చూస్తే ఎవరు మిగులుతారు, ఏదో మిగులుతారు అంటే చైతన్యం వస్తుంది. అది నువ్వు ఎవరిని ఇంకటం ఇంకా నీకు నీకంటే భిన్నంగా ఏది కనపడదు, నీకంటే భిన్నంగా కనిపించినప్పుడు నీకు భయం, నీకంటే భిన్నంగా ఏమి కానీ నీకంటే ఎదుటి అన్ని కాలాల్లోనే నీకు అంతటా నీకు అన్ని దాటాలి. అహంభావం అనే ఇంటికి తొలగించుకో. అదే నేను ఈ అహంభావం కారణంగా ఉన్న వస్తువు ఏదో ఉంది, అది ఉండటం వల్ల ఇదంతా తెలియట్లేదు మనకు. ఇదే సర్వం అనుకుంటున్నాం, ఇదే సర్వస్వం అనుకుంటున్నారు అందరూ. దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే మనలో మీరు వ్యక్తం అవుతుంది, అహంభావమే మనలోనే మనహంభావం నేను. ఆ నేను యొక్క వాడకం తగ్గించుకో, ఆ నేను ముస్తా, ఆ నేను తొలగించుకోవాలంటే సత్వగుణాన్ని పెంచుకోవాలి. సత్వగుణాన్ని పెంచుకో అభివృద్ధి చేసుకో. ధనం సంపాదించేవాడు ఎంత సంపాదించుకుంటారో సంపద వాళ్ళు నిజానికి ఈ దేహగతంలోంచి ఈ నిజాన్నిలోంచి ఈ ధ్వనులోంచి యోగలోంచి వాళ్ళు బయటకు రావాలి. భారతీయుడు అనిచేద్దాం, రజో గుణం చేస్తాం. ఈ రెండు గుణాలు ఈ లోపలైన గుణాలకు సంబంధించిన పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సత్వగుణం అభివృద్ధి చేస్తుందని అనుకోవడానికి అవి మన సహనంతో ఆ సత్వగుణాలను భగవంతు మరి ఈశ్వరుని ధ్యానించి కేవలసిన శాస్త్రంగా చెప్తున్నప్పుడు భగవంతుడి పట్ల మనకి ఎంత ప్రేమ ఉందో, భగవంతుడి పట్ల ఎంత భక్తి ఉందో, అంతే ప్రేమతోటి అంతే భక్తితోటి సత్కర్మ చేయాలి. గొప్పల కోసం మనం సత్కర్మ చేయాలి. దాని వల్ల గొప్పల కోసం చేస్తే రజగుణం పెరుగుతుంది. సత్కర్మ చేశాను గొప్పల కోసం ప్రేమగా ఇంకోటి మనం చెప్పడం. మీరు ఎవరికి ఆ మాట మీరు పూర్తి సారీ లేదు చెప్పండి, ఇక్కడ మాట అక్కడ మాటలు. దాని వల్ల ఏంటంటే ఈ సారీలు చెప్పటం మీ లోపల అజ్ఞానం పెరుగు. అజ్ఞానం ఎప్పుడైతే పెరిగిపోతుందో దేహబుద్ధి పెరుగుతుంది. అది సారీలు చెప్పనప్పుడు ఇంకా లోపల భక్తి ఎక్కడం కాదు. అది మన చిన్న చిన్న విషయాలు మనం నేర్పడతాం. ఇంకా నిజంగా చిన్న ప్రవర్తన సరిగ్గా మన టైం మనం పాడు చేసుకోవాలి. మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటా అంటే మనం వారి మాట మధ్యలో మనం ఇది చిన్న చిన్న విషయాలే మనకు అర్థం కానప్పుడు ఈ దొంగలేని ఎవడ పోగొట్టుకుంటారు. ఎందుకు చెప్పి శాంతి గురించి నాకు ప్రశాంతత వస్తుందని నాకు శాంతి ఎలాగ శాంతి ఎప్పుడు కలిగిస్తుంది? మనోనాశనం అయినప్పుడు శాంతి. ఇప్పుడు కైటి యొక్క మన రాముడి మీద చెప్పి మండలం ఏం చేసింది? కైటి మనస్సు రాముడి స్థానంలో మనం ఉన్నాము నాకు వచ్చే మండలం ఇస్తుంది. కైకి చెప్పుడు మాటలు చెప్పి అనుకుంటాను అనుకుంటాను రాముడు అలా అనుకోలేదు భగవంతుడు. నాకు వచ్చి అంతా కూడా మందరా కైక కలిసి కలబుట్టేశారు. రాముడు అలా రాముడికి వికారం కలగదు, ముఖం తేడా కనపడదు. అంటే మనకి ఆ జీవిత విధానం కలవాలి. ముందు మనకి ఆ పాపం అనే జ్వరం, ఉద్రేకం అనే జ్వరం, అసూయ అనే జ్వరం, ఆ జ్వరం తగ్గాలి. శరీరానికి వచ్చే జ్వరం జ్వరం తగ్గదు. శరీరానికి వచ్చే జ్వరం కంటే జీవుడికి వచ్చే జ్వరం ప్రమాదం. శరీరానికి శ్మశాన శరీరం చనిపోయే జ్వరం పోతుంది. కానీ జీవుడికి వచ్చే జ్వరం ఈ భయము అసూయ ఆ జీవుడికి వచ్చే జ్వరం, ఆ జీవుడికి జ్వరం బ్రింగ్ డౌన్ ఎవరి టెంపరేచర్ ఈ శరీరానికి కొంచెం ముందు నీ మనసు నీ జీవుడిలో ఉన్న జ్వరం ఉంది, దాన్ని డౌన్ చేయి, ఆ జ్వరం తగ్గించు. ముందు నీ మనసులోని టెంపరేచర్ తగ్గించుకో. నీ మనసులో టెంపరేచర్ మాట మాటకి నీకు ఇవ్వాలి. నీ శరీరంలో జ్వరం వస్తే వాడికి మాట జ్వరం వస్తే మనసు కొంత మంది ఉపయోగంగా మాట్లాడుకుంటారు. అది మనసులో ఈ మనసులో నీ శరీరం వేడిగా ఉంటుంది, ఆ మనసు కూడా చాలా వేడిగా ఉంటుంది. మీరు ఆ జ్వరం తగ్గదు. మనం శరీరానికి వచ్చే జ్వరం మనసుకు జ్వరం ప్రమాదం. ఆ మనసు వేస్తాం, ఆ మనసు ఉద్రేకం అంటే ఆ మనసులో జ్వరం తగ్గదని మాట్లాడుకోండి. ఉద్రేకపోతే మీకు తగ్గదు. మీకు నేను అశాంతి పెట్టుకోవడం మీకు అశాంతి కలిపి అంటే మీకు చాలా ఆ ఉన్నది ఏంటి ఆ చైతన్యం మీరు నేను సృష్టి వస్తుంది వాడు అనుభవం పొందే వరకు మీకు శాంతి ఆ వస్తువు నువ్వు తెలుసుకునే వరకు జన్మ నిరాహణ గురించి మీరు బయటకు రాదు. ఉన్నది దాని యజమానం మన ప్రభువే ఆయన లేడు మనం ఉన్నాడనుకుంటుంది. మీకు సహవాసం పనుకుంటారని ఎవరికి భగవంతుడే లేడు మనం ఉన్నామనుకోవడం దురాచారం. అసలు మీరు సదాచారం ఉన్నవాడు మాత్రం చేయండి చేసుకుంటే అది అయితే చెప్పలేదు. నువ్వు ఎన్ని యోగాలు చేసినా మీ హృదయంలో ఉన్న కృష్ణుడి మీద రవి మీద ఉన్న భక్తి నీ ఎన్ని అభ్యాసాలు చేసినా ఆయన వాడు ఎంత మంచిగా అనుకుంటున్నా భగవంతుడి మీద ఇంకా ధర్మము మొత్తము భగవంతుడి మీద నిలబడదు. భగవంతుడు లేకుండా ఈశ్వరుడు లేకుండా ధర్మం లేదు, ఈశ్వరుడు లేకుండా మోక్షం లేదు, ఈశ్వరుడు లేకుండా శాంతి లేదు. అంటే నీకు మనుషులకు మంచిగా ఈశ్వరుడు అస్తి వాళ్ళకే రాసిన పనులు నడక సాగరం ఏంటో నీ సాగస్సుతో శాంతి, నీ స్వరూపమే శాంతి, నీ పేరే శాంతి, నీ హృదయంలో ఉన్నదే శాంతి, ఈశ్వరుడికి మరొక పేరే శాంతి, ఈశ్వరుడికి మరొక పేరే పొందటం, ఈశ్వరుడికి మరొక పేరే జ్ఞానం. ఈ లోపల లోపల నిజంగా శాంతి, నాకు శాంతి కావాలి, శాంతి కోరుకుంటున్నావు. ఈ లోపల నీ స్వరూపం నువ్వు అదే అయ్యి ఉన్నావు అని చెప్పి నీకు తెలియకుండా నిన్ను నువ్వే కోరుకుంటున్నావు అని చెప్పి నీకు తెలియకుండా నిన్ను నీవే కోరుకుంటుంటే మీరు పుస్తక విజ్ఞానం చేయడం వచ్చారు. ప్రయాణం చేయడానికి కొన్ని కోపం తగ్గుతుంది, ప్రయాణం చేయడానికి కొన్ని చిరాకు తగ్గుతుంది. అంటే మీకు ఎప్పుడు మీకు జ్ఞానం ఎప్పుడు మీరు ప్రవేశిస్తారు, చలి వస్తుంది, గాలి వస్తుంది, వేడి వస్తుంది, మంచి వస్తుంది, చెడు వస్తుంది, మంచి వస్తుంది, చెడు వస్తుంది. మిమ్మల్ని కొంతమంది స్తోత్రం చేసే వాళ్ళు ఉంటారు, మంది ఏమి విమర్శించే వాళ్ళు ఉంటారు. దేహ పదార్థాన్ని బట్టి ద్వంద్వాన్ని సహించి నువ్వు వికారం కలిగితే అప్పుడు ఈశ్వరుడు దయకి నువ్వు ఉరికే పై నుంచి కిందకి, కింద నుంచి పైకి పుస్తకాలు అయితే మధ్యన ద్వంద్వాల మధ్యన
ప్రపంచంలో గౌతమ బుద్ధుడు అన్నారు, ఎవరింటికి వెళ్ళినా ఏ ఊరున్నా ఏ మంది చూడటానికి
రాజేశాల మధ్యన ద్వంద్వాల మధ్యన శీతోష్ణాల మధ్యన కష్టాల మధ్యన నువ్వు వికారంగా ఉంచుకోగలిగితే నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు బలికి ఆయన అదే అంటే నీ గౌరవాలు మధ్య ద్వంద్వాల మధ్య ద్వంద్వ కూడా నువ్వు నిదానంగా ఉండగలిగితే అప్పుడు ఈశ్వరుడు దయకి నువ్వు సాక్షులు అవుతావు.
మంది ఎటువంటి భక్తులు ఉన్నారంటే పూర్వం ఒకటి ఉండేవారు, అతను సైతు సైనికులతోనే రావాల భక్తులు.
ఈ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ చాలా భక్తుడు, కానీ పై ఎవరికి తెలియని ఇచ్చేవాడు కదా తన భక్తుడికి. గాంధీ గారి భక్తుడు, గాంధీ గారి భక్తుడు అందరికీ తెలిసింది. సుభాష్ చంద్రబోస్ చాలా భక్తుడు కానీ పైకి ఎన్నడూ తెలుసు, ఎప్పుడు అది నల్ల తులసి దండం,
ఆ తులసి దండం ఉన్నట్టు కూడా పైకి ఎవరికి తెలియనిచ్చాడు.
కొంతమంది అంటే పైకి తెలియని ఎవరు అసలు. అలాగో సైనాధిపతి ఉండేవాడు మన దేశంలో, అతను యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతను ఎప్పుడు కృష్ణ స్మరణ చేసుకుంటాడు, భగవంతుని స్మరించుకునేవాడు. కానీ యుద్ధం వస్తే ఎంతకాలం ఉంటుందో తెలియదు, 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు. మనం వెళ్ళిపోయిన తర్వాత చనిపోవచ్చు, బతికొని ఇంటికి రావచ్చు. యుద్ధంలో ఏం చెప్పరండి, ఎంత వీరుడైనా సరే చచ్చిపోతే చనిపోతాడు, వీరత్వం ఉండొచ్చు.
వీరుడైనంత మాత్రం చేసుకోవాలి, ధనం ఉన్నా గర్వం రాకుండా చేసుకోవాలి, పాండిత్యంను గర్వం రాకుండా చేసుకోవాలి, తీర్పును గర్వం రాకుండా చేసుకోవాలి. ఒకసారి కృష్ణార్జును మాట్లాడుకుంటున్నారు, నేను అర్జునుడికి నేను గొప్ప వీరుని అనే భావన లోపల, నేను గొప్ప వీరుని అనే కలంపడం లోపల ఉంది, పైకి అంత కనిపించకపోవచ్చు. ఆ లోపల ఉన్నది పరమశుద్ధి కనిపించకపోవచ్చు. కానీ కృష్ణుడు అర్జునులో కూడా అంతర్యాన్ని భావన్నాడు, కృష్ణ చోచన్ ఉన్నదాన్ని వాడి కళ్ళు అక్కడ ముందు గలమని అర్జునుడు మన కళ్ళు ముందు వస్తుంది. కానీ అర్జునుడు ఆత్మది ఆత్మగా ఉన్న కృష్ణ పరమాత్మ కళ్ళు ఎలా ముందుగలడు. వాళ్ళిద్దరు రామాయణ మాటలు చెప్పుకుంటున్నారు ఒకసారి కూర్చుని, ఒక నది దగ్గర కూర్చుని రామాయణ మాటలు చెప్పుకుంటున్నారు. అంటే కృష్ణార్జున కంటే ముందు జరిగింది రామాయణం.
రామాయణం మాటలు చెప్పుకుంటా అంటే అర్జునుడు ఏమన్నాడంటే, కృష్ణ కృష్ణ పూర్వం రాముడు వారద కట్టినప్పుడు బాణాలతో కట్టేయచ్చును కదా, ఇది బాణాలతో బాణాలు విడిచిపెట్టడం గొప్ప వీరుడు, బాణాలతో కట్టేయచ్చును కదా, ఇది వారది. రాళ్ళు రప్పలతో కట్టారని రామాయణంలో ఉండదు, రాళ్ళు రప్పలతో కట్టడం ఎందుకు, బాణాలతో కట్టేయచ్చును కదా. పూర్వం మరి రాళ్ళతో కట్టారని రామాయణంలో రాసి ఉండని ఏదో కొంచెం ఎవరితో, కృష్ణుడితో. అంటే కృష్ణుడు అన్నాడు, అప్పుడు ఒక జాతి ఉండేది, కోతులు అనే జాతి ఉండేది, వానర సైన్యం. వాళ్ళకి బహుశా బాణాలతో కట్టిన వంతెన ఆడదు, అంటే రాళ్లతో కట్టేశారు, రాళ్ళే మోసేశారు రాళ్ళు, ఆ కోతులే రాళ్ళు మోసేసి ఆ రాళ్ళు నడిచి వెళ్ళిపోయినాయి. వాళ్ళు రాళ్లతోటే కట్టారు, అక్కడి నుంచి రామేశ్వరం నుంచి లంక వరకు కట్టే వారం మీద కోతులు అందరూ వెళ్ళారు. వానర సైన్యం, రాముడి సైన్యం, రాముడికి వాళ్ళు యుద్ధంలో సహాయం చేశారు. ఇలా ఆ నాటి కాలంలో వాళ్ళు బాణాలతో కడితే వరదని వాళ్ళకి అనిపించింది, ఆ నాటి కాలం అనిపించింది, అలాగే కట్టారు. ఎందుకు బాణాలతో ఇస్తుంది, కోతుడు చాలా బలిష్ఠుడు, కృష్ణుడు చాలా బలిష్ఠుడు. అంటే ఎంత బలిష్ఠుడైనా కట్టేస్తే ఎందుకు బలమైన మనుషులు అర్థం కాదు. అంటే అది పెరుగుతున్నా నేను గొప్ప వీరుని అనే భావన లోపల, బాణాలు వేసిన గొప్ప వీరుని అనే భావన పెరుగుతుంది. ఆ దోషం ఆయనలోంచి పోగొట్టు, ఆ దోషం ఆయనలోంచి పోగొట్టాలి. ఇంకా నీ శరీరం మరణించే లోకం పోరాటం రాలేదు అర్జున, ఆ కోతులు ఏమి లేదు ఇప్పుడు ఏది, ఆ వనరు అది ఆ సైన్యం అంటే మరి ఆ కోతులు ఏం లేదు మొసలు, అది బతికేనాడు రణుడు నీ చిరంజీవిగా ఉంటాయని ఆశ్రయించాడు, బాగా మొసలాడు అయిపోయాడు. కానీ రణుడు వాళ్ళని అనుగ్రహించాడు, నీ చిరంజీవి నీకు చాలా, నువ్వు ఎవరు ప్రార్థిస్తుంటే వాళ్ళకి నీ పేరు నెరవేరుస్తావు, నువ్వు వాళ్ళు నా హృదయానికి రే, నీ చిరంజీవి అడగాలి అనుగ్రహిస్తాడు. మొసలు మొసలి కోతి ఎక్కడైతే ఉంది, కోతులు వాళ్ళు ఎవరు ఇంకా నిడు ఎక్కడైతే ఉన్నాడు, వాడు బతుకున్నాడు, వాడిని పిలుస్తాను నేను, నువ్వు బాణాలతో పట్టు, నీ బాణాలతో నదికి సముద్రం పెట్టి మనం నది పట్టు ఆడుకుంటున్నాం, తర్వాత ఎందుకు నువ్వు బలి పట్టేవి నది
ఆ ముసలివాడు ఉన్నాడు బాగా ముసలివాడు అయిపోయి ఉన్నాడు వాడికి చిరంజీవి వాడు అంటే సరే ముసలి కూర్చుని వాసుదేవ స్వామి గారు కృష్ణుడు ఎలా అర్జునుడు వంచిన కట్టాడు మరి నువ్వు మీ కాలంలో మీరు రాళ్ళు రపలతో వంచిన కట్టి మీరు రాళ్ళు కట్టానంటున్నాడు బలంగా ఉంటుందని అర్జునుడు తిన్నాడు అస్త్ర విద్య బాగా తెలుసున్నవాడు పూర్వం కంటే ఇతని టెక్నాలజీ కూడా అభివృద్ధి అయింది విద్యలు బాగా తెలిసినవాడు అని ముసలి కోసం రమ్మన్నాడు ముసలి కూడా అన్ని చెప్పారు ఆ ముసలకు ఆంజనేయ స్వామి సంగతి అర్జునుడికి చెప్పారు వాడు ముసలవాళ్ళు అంటే గుండు పడిపోయి లాగా అలా కనిపిస్తున్నాడు అర్జునుడికి కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడు ఆ కోతులు ఆనాటి కోతులు ఇదేమో బాణాలతో ఆయుధం బాణాలతో ఏమో నిర్మించాడు బ్రిడ్జ్ నిర్మించాడు మూడుసారి అర్జునికిసారి ఉండొచ్చే విజ్ఞానం అర్జునికోసారి ఉండొచ్చేస్తాయి అప్పుడు అర్జునుడి మాట అర్జునుడు చెప్పిన మాట కరెక్ట్ అవుతుంది అప్పుడు బాణాలతో కట్టవలసిందని చెప్పాడు అని మొసలు కోసం ఒకసారి ఇట్నించటి అర్జునికి ఉండొచ్చేయన్నాడు ఎవరైనా కృష్ణుడు ఈ ముసలతో ఏం చేస్తున్నారు ఉడితే ఒక కడుగు వేసినట్టు దాని దేని మీద అండి బాణాలతో కట్టిన వంచిన మీద మొత్తం వంచి ఉంటుంది అప్పుడు కృష్ణుడు అన్నాడు ఎవడనుకుంటున్నాడు ఏమైంది బాణాలు పరిచయం చేస్తారు ముసలపోతే ఎవడనుకుంటున్నాడు దాన్ని పరిచయం చేస్తే అప్పుడు అర్జునుడు అతను ఔన్నత్యం గుర్తించారు ఎవరు ఔన్నత్యం ఆ ముసలతో ఔన్నత్యం గుర్తించి అప్పుడు ఏమన్నాడంటే రాబోయే భారత యుద్ధం నా జెండా మీద ఉండు నా జెండా మీద ఉండి నేను శత్రు సంహారం చేసినప్పుడు నువ్వు నాకు సహకరిస్తే తొందరగా జనాన కట్టిద్దు అంచేతే భారత యుద్ధంలో అర్జునుడు రథం మీద ఉన్న జెండా మీద ఆంగ్లం ఉంటాడు అర్జునుడు రిక్వెస్ట్ ఈ ముసలి కోతి ఎవడనుకుంటున్నావు అంటే ఇక్కడ కృష్ణుడు చేసినటువంటి ఆ రాజనీతి కృష్ణుడు చేసినటువంటి అద్భుతమైన ప్రతిభ చూడండి కృష్ణుడి ప్రతిభ ఒకటి ఇక్కడ అర్జునుడు గర్వబంధం అయింది రెండు యుద్ధంలో అర్జునుడికి సహాయంగా ఇక్కడ ఆంజనేయ స్వామిని నిలబెట్టినట్టు అంటే ఒక ఒక ఇన్సిడెంట్ వల్ల రెండు పనులు అయినాయి వీడికి గర్వబంధం అయింది మళ్ళీ గర్వబంధం ఏ అర్జునుడికి అయితుందో అర్జునుడికి యుద్ధంలో సహాయం చేసేలాగా మళ్ళీ ఆంజనేయ స్వామిని ప్రమాణించాడు వాడి దేవుడు ఇప్పుడు ఇంటికి ఎందుకు చూస్తున్నాడు ఆంజనేయ స్వామి మనకు ఎందుకు గుర్తుకొచ్చాడంటే ఇతను ఆ సైనికుడు ఉండేవాడు మన భారతదేశం నుంచి పురాణ నేను చెప్పేది పురాణ కాదు కాదు అతను ఎక్కువ కృష్ణ 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 నారాయణ యాదవ యాదవ కృష్ణ కృష్ణ అది ఎక్కువ స్మరించుకుంటేవాడు కానీ ఒకసారి యుద్ధం వచ్చింది యుద్ధానికి పంచారు ఇతను యుద్ధం కేటాయించారు ఇతను ఇతను కూడా వెళ్ళాలి అప్పుడు కృష్ణుడు చూడ ఒక మాట చెప్పి కృష్ణ నిన్ను ఖాళీగా ఉన్నప్పుడు విశ్రాంతిగా ఉన్న సైనికి కాఫీ తాగి సైనికి అన్నం తిని ఏసీ గదిలో కూర్చుని సైని ప్రాణి కింద కూర్చున్నప్పుడు యుద్ధాలు లేనప్పుడు పెద్ద పని లేనప్పుడు కృష్ణ అని అనుకుంటున్నా కానీ యుద్ధానికి వెళుతున్నాను యుద్ధం చేసేటప్పుడు మటుకు నిన్ను స్మరించుకునే శక్తి నాకు ఒక నేను మర్చిపోతాను తప్పదు ఒకేసారి రెండు పనులు నేను చేయలేను యుద్ధం చేస్తూ నిన్ను స్మరించుకునే శక్తి ఉన్నవాళ్ళు ఉండొచ్చు అటువంటి గొప్ప భక్తులు ఉండొచ్చు కానీ నేను యుద్ధంలోకి వెళ్ళి ఓడిపోవచ్చు నేను బతుకుండొచ్చు చనిపోవచ్చు నాకు నెగ్గినా ఏం అక్కర్లేదు ఓడిపోయినా ఏం అక్కర్లేదు చనిపోయినా ఏం అక్కర్లేదు అది యుద్ధంలో నెగ్గి బయటకు వచ్చినా నాకేం అక్కర్లేదు నేను అంటే కోరిక లేదు నేను ఆ యుద్ధం చేసేటప్పుడు నేను పూర్తిగా మర్చినా నువ్వు మటుకు నన్ను మర్చిపోయి వాడు నన్ను మర్చిపోయాడు నేను మటుకు వాడిని ఎందుకు గుర్తుపెట్టుకోవాలనే తేడా లేకుండా యుద్ధం చేయడం వల్ల నేను మర్చిపోయి కానీ అప్పుడు మటుకు నేను నిన్ను కోరేది ఏంటంటే నాకు జయించాలని ప్రాణాన్ని నిలబెట్టమన్న కోరిక నేను నిన్ను మర్చిపోయినప్పుడు నువ్వు నన్ను మర్చిపోకూడదు అది భక్తుడు నా ప్రాణాన్ని కాపాడమని నేను చెప్పటం లేదు ప్రాణం ఉండొచ్చు పోవచ్చు కానీ అది కాదు నేను కోరేది నేను నిన్ను మరిగిపోయిన టైంలో కూడా నేను మరిగిపోయిన కాలంలో కూడా నువ్వు నన్ను మరి ఒక్క వరమే నాకు ఇది అది నిన్ను అదే ప్రార్థన హాట్ లైన్ హాట్ లైన్ ఉంటుంది హాట్ లైన్ ఫోన్లో మాట్లాడే హాట్ లైన్ మాట డైరెక్ట్ గా మాట్లాడు అమెరికా ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అనుకోండి ఇప్పుడు ఫోన్ వచ్చేటప్పుడు మాట్లాడదు అలా కొంతమంది భక్తులు భగవంతుడితో వాళ్ళు చెప్పుకునే కష్టకాలు కొంతమంది మనుషులకు చెప్పుకోరు భగవంతుడితో చెప్పుకుంటారు అంటే కొంతమంది భక్తులు ఏమంటారంటే భగవంతులతో మన కష్టకాలు చెప్పుకోవటం అంటే భగవంతులతో నీకు ఏదైనా కష్టకాలు వచ్చినప్పుడు నీకేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నీకు ఏదైనా టెన్షన్స్ వచ్చినప్పుడు నువ్వు ఏదైనా బాధపడుతున్నప్పుడు లేకపోతే ఇతరుల చేత నువ్వు పీడించబడుతున్నప్పుడు భగవంతుడితో చెప్పుకొని హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు ఆయనతో చెప్పుకో ఆయనతో చెప్పుకుంటే రెండు వారాలు నీకు ఆయన కరుణ కలుగుతుంది ఆయన దయ కలుగుతుంది తరువాత నీకు మానసిక అనారోగ్యంలోంచి శారీరక అనారోగ్యంలోంచి బయటకు వచ్చేస్తావు ఇంకా టెన్షన్స్ ఉండదు మళ్ళీ నీ కష్టకాలు భగవంతుడితో చెప్పుకోవటం వల్ల నీకు మానసిక అనారోగ్యం ఉండదు మానసిక రుగ్మత ఉండదు మానసిక రుగ్మతలోంచి విడుదల పొందుతావు అంటే నీ కష్టకాలంటే నీ అంతర్యామగా ఉన్నటువంటి హృదయేశ్వరుడు ఉన్నటువంటి గుహ నీ గుహ హృదయ గుహలో ఉన్నటువంటి గుహేశ్వరుడితో నీ కష్టకాలంలో నిదానంగా ఆయన మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఆయనతో చెప్పుకోవటం వల్ల నువ్వు రాక దేశాల్లోంచి టెన్షన్ నీవు ఏ కారణం వల్ల నీకు రక్తపోటు వస్తుందో నీ అంతర్యాముగా వాడితో చెప్పుకోని కష్టకాలు వాటి వాడిని ప్రార్థించి నీ పిశాచాలను ప్రార్థించేవాడు ఈశ్వరుని ప్రార్థించి నీ లోపల అంతర్యాముగా ఉన్నాడు నీకెవరైనా అపకారం చేసినా నువ్వేం రియాక్ట్ అవ్వకూడదు ఆ రియాక్ట్ అవ్వకుండా ఉంటే లోపల ఉంటుంది ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్ సుఖం ఎక్కడ ఉంది ఆ భగవంతుడి దగ్గర తప్పించి బాహ్య కారణాల వల్ల నువ్వు సంతోషం పొందుతున్నా లేకపోతే సుఖం పొందుతున్నా, భవిష్యత్తు అంతా నీకు దుఃఖం కింద మారిపోతుంది, అశాంతి కింద మారిపోతుంది. ఆ సైనికుడు ఏమన్నాడు, నేను నిన్ను మర్చిపోతాను యుద్ధం చేసేటప్పుడు. కానీ మటుకు నన్ను భక్తుడు లక్షణం, నా శరీరంలో ప్రాణం ఉండాలేదన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు నేను రక్షించమని కూడా అడగటం లేదు. నా దేహ ప్రారంభాన్ని బట్టి ఏదో తెలుస్తుంది అవును, కానీ నీ స్మరణలో నీ హృదయంలో చోటి నాకు, నువ్వు నన్ను మర్చిపోకు. నేను నేను స్మరించకపోయాను, నన్ను స్మరించడం మటుకు నువ్వు విడిచిపోయి. మీరాబాయికి కృష్ణుడు అంటే చాలా, చిన్నప్పటి నుంచి కృష్ణుడే నా భర్త అనుకునేది. ఆ మీరాబాయికి 7వ సంవత్సరంలో 6వ సంవత్సరంలో పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు వాళ్ళ అమ్మగారు సవారీలో బట్టలు బంగారాలు అన్ని పెట్టినప్పుడు కూడా ఆవిడ పూజించే కృష్ణుడి విగ్రహాన్ని మర్చిపోయింది. తల్లి మర్చిపోయింది, మీరాబాయి మర్చిపోయింది. బట్టలు పెట్టారు, బంగారాలు పెట్టారు, అన్ని పెట్టారు సవారీలో కృష్ణుడు. అప్పుడు అంటుంది మీరాబాయి, ఐ వాంట్ నైదర్ రాత్ నన్నున్నా రాత్రం నిలుస్తున్నా, నా శరీరం నిండా వస్తువులు పెట్టావు, బట్టలు పెట్టావు, ఇక్కడ పైగా బట్టలు సవారీలు కూడా బట్టలు పెట్టావు. నేను రోజు పూజించుకునే కృష్ణుడిని, అర్చన చేసుకునే కృష్ణుడు భర్త నా ప్రభు, నా భర్త నా ప్రభు, నా ప్రభు నా యజమాని. ఇక కృష్ణుడి విగ్రహం సవారులో పెట్టానంటే, సవారులో పెట్టమంటే నా యజమాని ఆయనే కదా, ఈ బట్టలు పెడతా బంగారం. ఐ వాంట్ నైదర్ ఆర్ణం మెన్షన్ మార్ర గర్రం మెన్షన్ వాంట్ నై లాడ్. నువ్వు కృష్ణుడే అన్నాడు చూసినా, కృష్ణుడే నా భర్త, నువ్వు కృష్ణుడే నువ్వు నా భర్త, నువ్వు కృష్ణుడే నా భర్త. మరి ఎవరిని ప్రేమించవా, కృష్ణుని తప్పించినవా అంటుంది తల్లి. నువ్వు కృష్ణుని తప్పించి ఎవరిని ప్రేమించవా, ఒకవేళ కృష్ణుని తప్పించి ఎవరినైనా ప్రేమించవలసిన టైం వస్తే నా శరీరంలో ప్రాణం ఉండదు. ఎంచేపు కృష్ణ కృష్ణ అంటున్నావు, కృష్ణుని తప్పించి నీ మనస్సు ఎవరికి ఇవ్వవా, కృష్ణుని తప్పించి నువ్వు ఎవరిని ప్రేమించవా అని తల్లి అడుగుతుంది వీరాబాయిని. అంటే ఇప్పుడు కూతురు అంటుంది, కృష్ణుని తప్పించి ఇంకొకరు ఎవరినైనా ప్రేమించే సందర్భం కనుక వస్తే నా శరీరంలో మటుకు ఇంకా ప్రాణము నిలబడదు, ప్రాణభవం ఉండదు. అందరూ శరీరాలు చచ్చిపోయాక ఆ జీవుడు ఏదో వైకుంఠానికి వెళ్ళాడు, మోక్షానికి వెళ్ళాడు అని చెప్పుకుంటారు. కానీ ద్వారకలో కృష్ణుడు శరీరంతో సహా మీరాబాయిని తాము ఐక్యం చేసుకున్నాడు. మీరాబాయి శరీరం సేవ ఉండలేదు, శరీరంతో సహా నేను తమ ఐక్యం చేసుకున్నాడు. బృందావనం వెళ్ళినప్పుడు మీరాబాయి బృందావనం వెళ్ళినప్పుడు ఒక సాధువు గారు చెప్తారు, మీరాబాయి వచ్చింది మిమ్మల్ని చూడటానికి లోపలికి వస్తానంటే స్త్రీలను లోపలికి రానివ్వము, మేము స్త్రీలను చూడము, మేము పురుషులు స్త్రీలను చూడము అంటారు ఆ సాధువు గారు. అప్పుడు మీరాబాయి చెప్తుంది, పురుషుడు ఒక్కడే, పురుషుడు ఒకవేళ నేను విన్నాను వాడే కృష్ణుడు, నీ ఆశ్రమంలో ఉన్న పురుషుడు ఎవరో నాకు తెలియటం లేదు, ఈ పురుషుడు ఎవరు ఉన్నారని, ఇద్దరు పురుషుడు ఉన్నారు నాకు తెలియదే అంటుంది మీరాబాయి. ఉన్నది పురుషుడు ఒక్కడే, ఉన్నది చైతన్యం ఒకటే, ఉన్నది బ్రహ్మం ఒకటే, నారాయణుడు ఒక్కడే, వీడెవడో నీ స్వాములు వాడు ఎవరు, నేనున్నాను నేనున్నాను అని చెప్తున్నాడు. ఇద్దరు ఉన్నారు, ఇద్దరున్నారని పురుషుడు ఇద్దరున్నారని ఎక్కడ వినలేదు, వీడెక్కడ నుంచి వచ్చాడని అడిగింది మీరాబాయి. అందరూ చెప్పరేమంటాను లోపల, నీ స్వాములు వారికి దేహము నేననే భావన పోలేదు. స్త్రీ పురుషుడు కూడా ఆ దేహంలో స్త్రీ కూడా జీవుడే, పురుషుడు కూడా జీవుడే. ఆ ప్రారంధాన్ని బట్టి కొంతమందికి స్త్రీ శరీరం వస్తుంది, కొంతమందికి పురుష శరీరం వస్తుంది. దేహం యొక్క ప్రారంధాన్ని బట్టి, ఆ పూర్వ కర్మను బట్టి, పూర్వ కర్మానుభవం కోసం కొంతమందికి స్త్రీ శరీరం వస్తుంది, పురుష శరీరం వస్తుంది. ఇవన్నీ కల్పితవరే ఈ జీవ లక్షణాలు, స్త్రీ పురుష శరీరాలు అన్ని కల్పితాలే. ఉన్నది చైతన్యం ఒకటే, నారాయణుడు ఒక్కడే అని నేను విన్నాను. వీడెవడవయ్యా, మీ ఇంట్లో ఉన్న మీ ఆశ్రమంలో ఉన్న పురుషుడేవాడు, దేహము నేననే భావనే పోలేదు వాడికి, వాడు జీవుడే, ఇది పురుషుడా, ఇది స్వాముల వారా అంటుంది మీరాబాయి. అంటే ఒకటికి వెళ్ళింది, ఇంకా స్త్రీ పురుష భేదాన్ని ఓవర్కమ్ చేయలేదు నీ స్వాముల వారు, నేను పురుషుడిని అంటాడంటే స్త్రీ పురుష భావన ఓవర్కమ్ చేశాక వాడు పురుషుడు. ద్వైతం, ఆ ద్వైతంలో ఉన్నాడు నీ స్వాముల వారు. ద్వైత బుద్ధి నశించాక పురుషుడు అవుతాడు వాడు. ఉన్నది పురుషుడే, పరమాత్మ కృష్ణుడని విన్నాను, ఈయనకి బృందావనంలో ఎక్కడో పురుషుడు ఉన్నాడని నాకు తెలియదు అంటే నేను. గాంధీ గారికి మీరాబాయి అంటే బాగా ఇష్టం, అద్వైత అనుభవం పొందండి, అద్వైత సుఖం అనుభవించింది. మీరు అద్వైతానుభవం పొందింది, అద్వైత సుఖం అనుభవించింది, అద్వైత పరాకాష్ఠకి చేరుకుంది. ఉన్న వస్తువు ఒకటే, ఒక్కటంటే ఒక్కటే, అది అనుభవానికి విద్యం చేసుకుంది, అది మేర. మరి శాంతి ఎలా కలుగుతుందని ప్రశ్న, ప్రశాంతి ఎలా కలుగుతున్నాయి ప్రశ్న. భగవాన్ ఏమంటున్నారంటే, ఉన్నదే శాంతి, ఉన్నదే సుఖం, ఉన్నదే ఆనందం. దాన్ని నీ లోపల ఉన్నదే శాంతి, ఉన్నదే సుఖం, ఉన్నదే ఆనందం. ఆనందం నువ్వు ఆనందంలో ఉన్నప్పటికీ ఆనందంలో లేననే భావన తీసుకొచ్చేది నీ మనస్సు. అంటే నువ్వు మనస్సు చుట్టూ తిరుగుతున్నావు, నీ అహంకారం చుట్టూ తిరుగుతున్నావు, అందులో నీకు బయట పడలేకపోతున్నావు. అంచేది నీకు శాంతి దొరకదు. ఇటు నుంచి అటెళ్ళినా, అటు నుంచి ఇటు వచ్చినా నీ అహంకారాన్ని విడిపెట్టడం లేదు, దాని చుట్టూ తిరుగుతున్నావు. అహంకారం యొక్క వలంలోంచి, ఆ చక్రంలోంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి బయటికి రాలేకపోతున్నావు. నీకు దేహబుద్ధి నశించకుండా, శవబుద్ధి నశించకుండా, శివబుద్ధి కలగదు నీకు, ఆత్మబుద్ధి కలగదు, చైతన్య బుద్ధి కలగదు. ఇప్పుడు నీకు వచ్చింది నేను, నిజమైన నేనికి తలంపులు లేవు. ఇప్పుడు వచ్చింది నీవు నేను అంటున్నావు. ఈ నేను అనేది ఒక తలంపు, నిజమైన నేనికి తలంపులు ఏమి లేవు.
గాఢ నిద్రలో నీకు తలంపులు ఏమి లేవు, అక్కడ నిజమైన నేను ఉంది, అక్కడ సుఖంగా ఉన్నావు శాంతిగా ఉన్నావు. కానీ ఇప్పుడు ఏదైనాదైతే చెబుతున్నా తలంపుల యొక్క సమూహం, ఆలోచనల యొక్క సమూహం, సంకల్పాల యొక్క సమూహం, దేహగతమైన నేను, మనోగతమైన నేను, దేహం చనిపోయినప్పుడు కూడా ఏడ్చేది ఇదే, ఏది దేహగతమైన నేనే. ఆ తలంపుల యొక్క సమూహం అది, ఆలోచన యొక్క సమూహం, సంకల్ప వికల్ప యొక్క సమూహం, అది తలంపుల యొక్క సమూహం. అది కూడా తలంపే, అది తొలి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, మొదటి తలంపు. ఆ తలంపు దేహం, దేహంతో తలాక్ష్యం పొందుతుంది. ఆ తలంపు ఏ తలంపు అయితే దేహంతో తలాక్ష్యం పొందుతాడో ఆ తలంపునే మొదటి తలంపు అంటాం, దాన్ని మూల తలంపు అంటాం, దాన్ని అహంభావన అంటాం, దాన్ని అహంభావన అంటాం. అది కృష్ణుడు చెప్తాడు రెండు అధ్యాయములు, రెండు కారాలలోంచి నీ విడుదల పొందాలి. నీకు ఆత్మజ్ఞానం కావాలంటే, ఆత్మానుభవం కావాలంటే, ఆత్మశాంతి కావాలంటే, ఇది నాకు ప్రశాంతి కావాలంటున్నాడు కదా భక్తుడు. నీకు ప్రశాంతి కావాలంటే శాంతి సముద్రంలో, జ్ఞాన సముద్రంలో నూగిసి రాడాలంటే రెండు కారాలలోంచి బయటికి రావాలి. ఒకటి అహంకారం, రెండు మమకారం. ఒకటి అహంకారం, రెండు మమకారం. ఈ రెండు కారాలలోంచి నీ విడుదల పొందితేనే ఆ ప్రశాంతికి నువ్వు వారసుడు అవుతావు. అయితే నువ్వు అన్నీ చూస్తున్నావు, నీ మనసులో ఏముందో నీకు తెలియట్లేదు. అందరి మనసులను చూస్తున్నావు, నీ మనసులో ఏముందో నీకు తెలియదు. మనసం పుట్టిన మార్గమే కృతే నైవం మానసం మార్గ ఆద్యం. మనస్సు అంటూ ఏమి లేదు, మనస్సును విశ్లేషణ చేస్తే, మనస్సును విశ్లేషణ చేస్తే అలా మనస్సు అంటూ ఏమి లేదని నీకు తెలుస్తుంది. మనసులోని ఇష్టాలు అయిష్టాలు తీసేయండి మీరు, అలా మనస్సు అంటూ లేదు. రాగద్వేషాలే మనస్సు, ఇష్టాలను అయిష్టాలను తీసేయండి, అది మనస్సు అంటూ ఏమి లేదు. గడ్డి గడ్డి తాళ్ళు ఉన్న గడ్డి పొరకలన్నీ తీసేయండి, ఇంకా గడ్డి తాళ్ళు లేవు. మనసులో ఉన్న తలంపులన్నీ తీసేది ఇంకా మనస్సు అంటే ఏం లేదు. ఈ మనసు ఎవరు, నేను నేను అంటున్నాను. ఈ నేను ఆ లోపల ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఆ నేను గురించి విచారణ చేస్తే లేదని సంగతి నీకు తెలుస్తుంది. ఆ మనస్సే నీకు నేనుగా వ్యక్తమవుతుంది. నీకు లోపలున్న మనస్సే నీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఈ మనస్సు వేరు, ఈ నేను వేరు, మనస్సు వేరు కాదు. నీకు దేహం, మనస్సు నీకు నేనుగా వ్యక్తమవుతుంది. అప్పుడు ఈ దేహము నాదని నువ్వు అంటున్నావు. మనస్సు నీకు నేనుగా వ్యక్తమైన తర్వాత ఈ దేహము నాదని నువ్వు అంటున్నావు. ఈ దేహము నేను అంటున్నావు. లోపల మనస్సు నీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఆ నేను విచారణ చెయ్యి. నువ్వు నేనెవరు, నాకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని విచారణ చెయ్యి. ఆ నేనని తలంపు ఎక్కడి నుంచి వచ్చిందంటే నేననేది కూడా అది నిజం కాదు, అది ఒక తలంపే, అది మూల తలంపు. ఆ మూల తలంపు ఎక్కడి నుంచి వచ్చిందంటే చైతన్యంలోంచి, భగవంతుల్లోంచి, బ్రహ్మములోంచి వచ్చి, ప్రభువులోంచి వచ్చింది. అంటే దాని మూలంలోకి వెళ్ళిపో. మీరు వచ్చిన దాన్ని వెళ్ళిపోతే మీరు అందరూ మీ ఇంటికి మీరు ఎలా వెళ్ళిపోతారు. ఆ మూల తలంపు భగవంతుల్లోకి వచ్చింది కాబట్టి ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతే భగవంతుల్లో ఆశ్చర్యం అవుతాం. అప్పుడు ఆనందమే ఆనందము, శాంతి శాంతి, జ్ఞానమే జ్ఞానము, సుఖమే సుఖము. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతే. అప్పుడు నీకు దేహం ఉన్నా ఒకటి, దేహం లేకపోయినా ఒకటి, శరీరం ఉండటానికి లేకపోవటానికి నీకు భేదం ఇప్పుడు అసలు లోకమే ఉండదు. నీకు అంతలో నిజేమున్నామన్న సంగతి నీకు తెలుస్తుంది. నీకు రాకపోకలు లేవు, నీకు జరిగిన మరణాలతో సంబంధం లేదు. అంటే నీ ఇంటి కాడ రకరకాల, నీ ఇంటి దగ్గర కూడా 10 మంది మనుషులు ఉంటే 10 మంది 10 రకాలుగా ఉంటారు. ఆ 10 రకాల మధ్యన నువ్వు బతుకుతూ నీ శాంతి పోగొట్టుకోకుండా, ఈశ్వరుడి మీద విశ్వాసం పోగొట్టుకోకుండా బతకటం నేర్చుకో. ఆ నేర్చుకోవడానికి ట్రైనింగ్ అవ్వటానికి నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. ఈశ్వరుని స్మరించుకో, ఈశ్వరుని ధ్యానించుకో, సమాజం యొక్క క్షేమం కోరుకో, ఎవరికి అపకారం తలపెట్టకు. ఇవన్నీ నువ్వు బాగుపడే లక్షణాలు. అంటే నువ్వు అందరినీ వారెటువంటి వారు, వీరెటువంటి వారు నువ్వు పరిశోధన చేస్తున్నావు. నువ్వు మనసు ఎటువంటి నువ్వు పరిశోధన ఇంటికి చేసుకోకు. ఇంటికి చేయటం లేదు, ఇక్కడ భగవాన్ అడుగుతున్నాడు. వారెటువంటి వారు, వీరెటువంటి వారిని అడిగే బదులు నీ మనస్సు ఎటువంటి నువ్వు పరిశీలన చేసుకో, నువ్వు పరిశోధన చేసుకో, దాన్ని పరీక్ష చేసుకో. నీ మనస్సు నువ్వు బోనెక్కించుకో. నువ్వు మనం ఎదటి వాళ్ళని బోనెక్కించి బదులు నీ మనస్సునే బోన్లో పెట్టుకోనవు. ఎదటి వాళ్ళ గురించి విచారణ చేసే బదులు నీ మనస్సునే విచారణ చేసుకో. ఎవరి వాళ్ళ బుద్ధిలో ఏముందని తెలుసుకునే బదులు నీ బుద్ధిలో ఏముందో తెలుసుకున్న దోషాల నుంచి బయటికి రా. కాలాన్ని వేస్ట్ చేయి, కాలాన్ని పాడు చేసుకో. కాలాన్ని పాడు చేసుకుంటే చావు తొందరలో. నీకు చావు వచ్చిన తర్వాత నీకు అప్పుడు ఇంకా అవకాశం లేదు. కాలాన్ని పాడు చేయొద్దు, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోవద్దు. భగవంతుడు చెప్తున్నాడు నేను కాలరూపంలో ఉన్నానని. మనస్సును విచారణ చేస్తే, మనస్సును బోనెక్కిస్తే, ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మనస్సు యొక్క స్వరూపం ఏమిటని దాని గురించి విచారణ చేస్తే, దాన్ని పరిశోధన చేస్తే, దాన్ని పరిశీలన చేస్తే అసలు ఏమీ లేదని తెలుస్తుంది ఆ మనస్సు. తర్వాత ఇంకోటి, మీరు ఆత్మవిశ్వాసం పాడు చేసుకోకూడదు. ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆత్మజ్ఞానం రాదు. ఆత్మవిశ్వాసం లేని వాడు ఈ లోకంలో కూడా ఏమీ సాధించలేడు. ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆత్మజ్ఞానం రాదు, ఆత్మానుభవం రాదు, అమృతానుభవం రాదు. ఆత్మవిశ్వాసం కొరబడితే ఈ లోకంలో కూడా వాడు ఏమీ సాధించలేడు. అంచేత ఉన్నది ఒకటేనా అయ్యా, అదే శాశ్వతం. నీ మనస్సుతోటి కల్పించింది శాశ్వతం కాదు, నీ మనస్సులో అనుకునేది శాశ్వతం కాదు. ఏదైతే ఎప్పుడు ఉందో అదే శాశ్వతమైంది. దాని ఏ వస్తువు అయితే ఎప్పుడైతే ఉందో అదే సత్పదార్థం, అదే జ్ఞానం. దాని ఆ ఎప్పుడు ఏ వస్తువు అయితే శాశ్వతంగా ఉందో దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖము, దాని స్వరూపమే ఆనందం. ఏది ఎప్పుడు సర్వకాల సర్వవస్థల్లో లోకం ఉన్నా లోకం లేకపోయినా ప్రపంచం లేనప్పుడు అది ఉంది, ప్రపంచం ఉన్నప్పుడు అది ఉంది, ప్రపంచం అంతా నశించిపోయినప్పుడు, ప్రపంచం అంతా ప్రళయంలో కొట్టుకుపోయినప్పుడు అది ఉండి అది శాశ్వతమైనది కాదు. దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే ఉండటం. అది అంతటా ఉంది, నీ హృదయంలోనే ఉంది. అది ఎక్కడ ఉంది అంటే ఫిజికల్ హార్ట్ లో కాదు, స్పిరిచువల్ హార్ట్ లో ఉంది. ఆ స్పిరిచువల్ హార్ట్ ఎక్కడ ఉంది? ఈ నీళ్ళు అనే తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఆ మూల తలంపు ఎక్కడి నుంచి ఉపయోగించి వస్తాందో, ఆ మూల తలంపు మూలములోనే నీ యజమాని ఉన్నాడు, నీ భర్త ఉన్నాడు, నీ ప్రభు ఉన్నాడు, నీ కంట్రోలర్ ఉన్నాడు. అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు తెలుస్తుంది అంతటా ఉన్నదే ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్నదే అంతటా ఉన్నది. దానికి దీనికి భేదం ఏమీ లేదు నాయన అని చెబుతూ చావు నేను కొనుక్కోవద్దు నువ్వు. కొంత మంది డబ్బు పెట్టి బజారులో వస్తువు ఎలా కొనుక్కుంటున్నారో మనుషులు కూడా చావును కొనుక్కుంటున్నారు. పరమాత్మను స్మరించడం మానేసి, ఏ వస్తువు అయితే ఎప్పుడు ఉందో దాన్ని స్మరించడం మానేసి, దాన్ని ధ్యానించడం మానేసి, నిరంతరం రాగద్వేషాల మధ్యన ఊసులాడుతూ విషయాన్ని చింతిస్తూ ఉపయోగం లేని విషయాన్ని ధ్యానం చేసి, యజానికి కానీ పరానికి కానీ పనికిరానిటువంటి తలంపులు బుర్రలోకి తెచ్చుకుంటూ, కొన్ని తలంపులు కొన్ని ఆలోచనలు వస్తాయి మనకి, ముసురుకుంటాయి. ఏవి ఆ ఏగలు ఎలా ముసురుకుంటాయో, దోమలు ఎలా ముసురుతా ఉంటాయో, మనకి కరెంట్ ఆగిపోయినప్పుడు దోమలు ఎలా ముసురుతాయో, ఏగలు ఎలా ముసురుతాయో ఒకసారి ఆలోచన తలంపులు వచ్చి బుర్ర నిండా ముసిరిపోతాయి. అప్పుడు మనకి అన్ని తలంపులు వచ్చి ముసురుతంటే మనకి శాంతి ఎలా తెలుస్తుంది? ఆ శాంతి కానీ ఏడు టేకలు కుట్టినట్టు వచ్చే తలంపులు మన కుట్టేస్తూ ఉంటాయి. నువ్వు ప్రభువుని చింతించడం మానేశావు, నువ్వు హృదయేశ్వరుని చింతించడం మానేశావు, నీ భర్తని చింతించడం మానేశావు, విషయాన్ని చింతిస్తున్నావు, నిరంతరం నీ దేహాన్ని చింతిస్తున్నావు, లోకాన్ని చింతిస్తున్నావు. లోకానికి లోక చింతన, దేహ చింతన, ఈ దీంతోడే సరిపోతావు నీకు. విషయ చింత విషయాన్ని చింతిస్తున్నావు, విషయాన్ని ధ్యానం చేస్తున్నావు. వీటన్నిటి ద్వారా నువ్వేమి చేస్తున్నావు నీకు తెలియదు. చావు నువ్వు కొనుక్కుంటున్నావు. నేను కొనుక్కుంటా అంటే దేవుని కాదు, నేను కొనుక్కునే చైతన్యాన్ని కాదు, చావుని కొనుక్కుంటున్నావు. బజారులో వచ్చి డబ్బు పెట్టి చావుని కొనుక్కుంటే ఎలా ఉంటుందో, నువ్వు చేసే పని అదే, చావునే కొనుక్కుంటున్నావు. ఒక ఆత్మచింతను తప్పించి ఏ విషయాన్ని చింతించినా నువ్వు చావునే కొనుక్కుంటున్నావు. నువ్వు చావుని కొనుక్కుంటున్నావు అనే సంగతి నీకు అర్థం అవుతాం లేదు నాయన. ఇంకేం చెప్పమంటారు, ఎన్ని రకాలుగా చెప్తున్నారు. నువ్వు ఏదో కొనుక్కుంటున్నావు అనుకుంటున్నావు, చావుని కొనుక్కునేది నువ్వు. ఆత్మస్మరణ తప్పించి, ఈశ్వర నారాయణ స్మరణ తప్పించి, ఆ ధ్యానం తప్పించి, విషయాన్ని ధ్యానం చేస్తాంటే, ఆ రాగద్వేషాల మధ్యన ఊపిసిరాడుతుంటే నువ్వు కొనుక్కునేది చావు. నువ్వు చావటానికి బతుకుతున్నావు. అమృతానుభవం పొందడం కోసం కాదు నువ్వు బతుకుతాంట, వల్లకాట్లోకి వెళ్ళటానికి బతుకుతున్నావు, చావటానికి బతుకుతున్నావు. నీకు నారాయణ స్మరణ లేదు, విషయ స్మరణే, ఇది నీకు మిగిలే కదా చావు. మనసు బయటికి వెళితే బంధము, లోపలికి వెళితే మోక్షం. మనసు బయటికి వెళితే అశాంతి, లోపలికి వెళితే శాంతి. మనస్సు అనగటం వేరు, మనస్సు నశించటం. కొంతమంది మనస్సు అణిగినప్పుడు అనుకుంటారు నీకు ఆత్మజ్ఞానానికి ధ్యాన దూరంలో ఉన్నావు. మళ్ళీ అదే ఎప్పుడో విజృంభిస్తుంది. అయ్యో కోటి జన్మలు ఇచ్చినా మనకు మోక్షం రాదనేటంటిగా విజృంభిస్తుంది. ఇక మనస్సు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దాన్ని నమ్మటానికి, అది నశించే వరకు దాన్ని నమ్మటానికి వీల్లేదు. అసలైన వస్తువు, అసలైన సద్వస్తువు, అసలైన సత్య వస్తువు లోపల పరమార్థం అని చూసావు. అది ఎన్నిట్లకి అచేతం, మనం చెప్పుకునే విషయాలు అన్నిటికి అచేతం. ఇది ఎబౌ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ ట్రావెల్. నువ్వు హృదయంలోని ఈశ్వరుడు మన మాటలకి, మన మనసులోకి వచ్చే తలంపులకి, మనసు ఉండటానికి, మనసు లేకపోవడానికి, ద్వంద్వానికి, ద్వైతానికి, అన్నిటికీ అచేతుడాడు. అంటే శాస్త్రం ఏమని చెబుతుందంటే, లోపల వస్తువులు ఐక్యమవటానికి ప్రయత్నించి, అది ఎలా ఉందో అలా ఉండటానికి ప్రయత్నించి, కానీ వస్తువుని ఊహించొద్దు. ఊహిస్తే నీ మనసు ఎక్కడ కూర్చుంటుంది? అది మనసుకు అందదు. మనసు అణిగితే అది ఉరుకులోకి వస్తుంది. అది మాటకు అందదు. మాట అణిగితే అది తెలియబడుతుంది. మాటకి మనస్సుకి అందదు. మాట అనగాలి, మనస్సు అనగాలి. మనకు వచ్చే మాట 199 మాటలు అహంకారం నుంచి వచ్చే మాటలు. ఓ పక్కన సాధన చేస్తున్నావు సాధన చేస్తున్నావు అని చెప్పుకోవటం, రెండో పక్కన అహంభావనకి నీళ్ళు వేసి దాన్ని పెంచటం. సాధన బాగా చెయ్యకపోయినా చేస్తున్నావు అని చెప్పేది అహంభావన.
ఆంబావను పోగొట్టుకోవాలని నోడుతోటి అంటాం. ఓ పక్కన దానికే నీళ్లు పోసి పెంచి దాని అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నాం మనం. అది ఒకవేళ పోతానంటే వెళ్ళిపోతానంటే వెళ్ళనివ్వటం లేదు మనం. ఒకవేళ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను బాబు అంటే వెళ్ళనివ్వటం లేదు. అది లేకపోతే మనం ఉండమేమో అనే భయం. ఒకే ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, అహంభావన లేకుండా కూడా మనం ఉండగలము. ఇది మంత్రము. ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి. అహంభావన లేకుండా, దేహం లేకుండా, లోకము లేకుండా మనం ఉంటాము, ఉండగలము. అహంభావం లేకుండా, దేహం లేకుండా, లోకం లేకుండా మనం ఉండవేమో అని అనిపిస్తుంది. ఆ ఉండవేమో అని అనిపింపజేసేది కూడా అహంభావనే. ఇంకా దాన్ని తొలగించడానికి మీరు ప్రయత్నం చేస్తుంటే అది ఉండటానికి అది ప్రయత్నం చేస్తాం. నిన్ను ఎవరైనా గౌరవిస్తే పొంగిపోయేది అదే, నిన్ను ఎవరైనా అడవడపరిస్తే కుంగిపోయేది అదే. అది పొంగిపోయినప్పుడు పెరుగుతుంది, కుంగిపోయినప్పుడు పెరుగుతుంది. అది మీ శరీరానికి గాయం తగిలితే మీరు సహించగలరు, కానీ మీ అహంభావనకి గాయం తగిలితే మీరు సహించలేరు. కారణం ఏంటంటే అది మీరు అనుకుంటున్నారు కాబట్టి. అదే మనం మనకు వచ్చే సంకల్పాలకి, మనకు వచ్చే ఊహలకి, మన శరీరానికి వచ్చే చావులకి, మన శరీరానికి వచ్చిన పుట్టుకలకి, ఈ పుట్టుకలకి, ఈ చావులకి, ఈ ఘర్షణలకి, ఈ రాగద్వేషాలకి, ఈ భయాలకి, ఈ అన్నిటికి కూడా అసలు వస్తువు ఆత్మ అతీతమైనది. దాని ఉనికి ఆగిపోవటం ఉంటూ నిలిచి దేహం ఉన్నా దేహం లేకపోయినా, నువ్వు ఆలోచించినా నువ్వు ఆలోచించకపోయినా, నీ శరీరం ఉన్నా నీ శరీరం లేకపోయినా, లోకం కనిపించినా లోకం కనిపించకపోయినా, ఆత్మ చైతన్యం యొక్క ఉనికికి, చైతన్యం యొక్క అస్తిత్వానికి బంధం అంటూ లేదు. అవి నువ్వు గుర్తించకపోయినా పోవటం అంటూ లేదు. దానికి ఉండకపోవటం అంటూ లేదు. దానికి లేకపోవటం అంటూ లేదు. ఈ దొంగలేని మీద, ఈ దోమలేని మీద, ఏగనేని మీద అది ఆధారపడి లేదు. ఏడిగి మీద దోమ ఉన్నా అది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. దోమ లేకపోయినా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. దోమని లేకపోతే ఏనుగు ఉండదు అనుకోవటం ఎటువంటిది? ఏమభావం లేకపోతే అసలు వస్తువు ఉండదేమో, నేను ఉండదేమో అనుకోవటం కూడా ఎటువంటిది? అసలు ఇంకోటి, ఈ నేను విచారణ చేసి ఇన్నిసార్లు మనం నేను అంటున్నాం. ఆ నేను విచారణ చేసి మీరు తొలగించుకుంటారనుకోండి, పరమాత్మ చెప్తాడు భగవంతుడు, లోకంలో ఏ రకమైన దుఃఖం వచ్చినా, ఎట్టి దుఃఖం వచ్చినా మిమ్మల్ని అటు ఇటు చెడింపజేయలేదు ఆ నేను లేనివాడు. లోకంలో ఏ రకమైన దుఃఖం వచ్చినా, లేదా లోకంలో ఉన్న దుఃఖం మొత్తం దుఃఖం మీకు వచ్చేసిన ఆ నేను లేనివాడిని అట్టండి. ఏది దేహము లేని తలంపు లేనివాడిని, దేహాభిమానం లేనివాడిని, దేహంతో తాదాత్యం పొందే తప్పుడు భావన లేనివాడిని, ప్రపంచంలో ఏ దుఃఖం వచ్చినా, లేదా ప్రపంచంలో మొత్తం దుఃఖం వచ్చినా ఆడి మీద పడినా, వాడు దుఃఖానికి వాడు చలించినట్టండి. వాడిని అటు ఇటు కదపలేదట్టిన దుఃఖం. అర్జున వాడు యోగి, వాడు జ్ఞాని అంటాడు గీత. వాడు యోగి, వాడు జ్ఞాని అని చెప్పి ఊరుకోడు. ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేయవయ్యా. ఎందుకు అయ్యా ఈ కబుర్లు కాకరకాయలతోటి? అర్జున వాడు యోగి, వాడు జ్ఞాని అని చెప్పి ఆగలేదు. ఆ స్థితిని ఎత్తేం చేయటానికి, ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేయదు, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయదు. డబ్బు సంపాదించేవాడు ఎంత కష్టపడి సంపాదించుకుంటాడో అంతకంటే ఎక్కువ కష్టపడితేనే ఆ స్థితిని నువ్వు పొందలేవు. డబ్బు ఎంత సంపాదించినా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. కానీ ఈ స్థితిని నువ్వు పొందేవనుకో, అది దానికి పోవటం అంటూ లేదు. దానికి పోవటం అంటూ లేదు. ఎప్పుడు ఉండేదాన్ని పొందటానికి ప్రయత్నం చెయ్యి. అది నీ జీవిత గమ్యం. నీ హృదయంలో ఉన్న అసలేంజే నీకు తెలియటం లేదు. అది ఉందని జాన కూడా తెలియటం లేదు. కొన్ని కనీసం ఉందేమో ఉందేమో చాలా మంది చెబుతున్నారు, ఉందేమో ఉందేమో కృష్ణుడు కూడా చెబుతున్నాడు ఉంది ఉందని. మరి లేకపోతే లేదని చెబుతుంది కదా కృష్ణుడు. ఉంద కాబట్టి అసలైన నేను ఉందని చెబుతున్నాడని పరమాత్మ వాక్యం మీద నీకు ప్రమాణ బుద్ధి కూడా లేదు. పరమాత్మ చెప్పిన మాటలు నమ్ముదాం. నేను హృదయంలో లేకపోతే లేదని చెబుతుంది కదా, ఉన్నాడు కాబట్టి ఉన్నాడని చెబుతున్నాడు. అక్కడికి చేరుకుందాం, ఆ ఉడ్డికి వెళదాం, అక్కడికి చేరుకుందాం, అక్కడ తరిందాం అనే బుద్ధి కూడా నీకు కలగటం లేదు. పరమాత్మ మాట మీద, పరమాత్మ వాక్యం మీద నీకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసహీన ఎవడైనా అహంకారం పెట్టుకుని చెప్తాండి ఆ మాట మీరు నమ్ముతున్నారు. అందరినీ నవ్వించే మాటలు, ఏ సినిమాలో నవ్వించినట్టు అందరినీ నవ్వించే మాటలు చెప్తాంటే ఆ ఉపన్ నిమిషాలు కూడా నీకు బాగానే ఉంటున్నాయి. కానీ భగవంతుడు మాటలు చెబుతాంటే, భగవంతుడు చెబుతాంటే, భగవంతుడి మాట కంటే ప్రమాణం ఏది ఉంటుంది నీకు? భగవంతుడి మాట కంటే సత్యం ఏది ఉంటుంది? అది విశ్వసించాలి, అది నమ్మాలనే బుద్ధి కూడా మీకు కలగటం లేదు. అది మీ అంతఃకరణంలో దోషం అక్కడ. ఎక్కడో మన అంతఃకరణంలో దోషం ఉంటుంది, ఆ దోషం మనం నమ్మనివ్వదు పరమాత్మ చెప్పిన. బుద్ధి లేని వాళ్ళు పరమాత్మ చెప్పిన మాట మీద ఎవడు బుద్ధి పెడతాడు? బుద్ధి లేనివాడు బుద్ధిమంతుడు బుద్ధి పెడతాడు, కానీ పరమాత్మ చెప్పిన మాట మీద బుద్ధిమంతుడు వాడు బుద్ధిని పెడతాడు, కానీ బుద్ధి లేనివాడు వాడి బుద్ధిని అక్కడ ఎందుకు పెడతాడు? ఎందుకు ఏం చెప్తున్నాడంటే, లోపల నేను ఉంది, అసలైన నేను ఉంది, అది నీకు తెలియటం లేదు. నీకు తెలియటం లేదు కాబట్టి లేదనుకుంటున్నావు. ఇంకా నీకేం అక్కర్లేదు, నీ కళ్ళకి నీ కళ్ళకి ఏది కనిపిస్తుంది అని ఎవరు అనుకుంటున్నావు? నీ హృదయంలో నేను నీ కనక కనపట్టలేదు అంటే నీ కళ్ళకి కనిపించడం లేదు కాబట్టి లేదనుకుంటున్నావు. నీ కళ్ళు నిజం కానీ దేవుడు నిజం కాదు నీకు. నీ కళ్ళు నిజం కానీ దేవుడు చెప్పిన మాట నిజం కాదు నీకు. నీ కళ్ళకి కనిపిస్తే ఉన్నట్టు లేకపోతే లేనట్టుని నీ హృదయంలోనే దేవుడు నీ కళ్ళకి కనిపించడం లేదు అంటే లేడు అనుకుంటున్నావు. ఆయన ఉన్నానని చెప్పి నీ కళ్ళకి కనిపించడం లేదని లేడనుకుంటున్నావు. ఆయన మాట ప్రమాణమా? నీ కళ్ళు నీ మాంసపు కళ్ళు, నీ మాంసపు నేత్రాల ప్రమాణం. నీ హృదయంలో ఈశ్వరుడు నీ కళ్ళకి కనిపించడం లేదు కాబట్టి లేడనుకుంటున్నావు. ఒక నేను ఉంది, ఒక నిజమైన నేను ఉంది, ఒక సద్వస్తువు ఉంది, ఒక సత్య వస్తువు ఉంది. ఆ సత్యమైన నేను నేనంటూ నాట్యము చేస్తానండి నీ హృదయ ఆకాశంలో. నీ హృదయ ఆకాశం అంటే ఎట్టిదనుకుంటున్నావు? బాహ్యంగా కనిపిస్తున్న ఈ ఆకాశం కంటే విశాలమైనది హృదయ ఆకాశం. అక్కడ నాట్యం చేస్తోంది నేను నేను అని ఈశ్వరుడు నేను నేను అక్కడ నాట్యం చేస్తున్నాడు నటరాజు. కానీ అక్కడ కనీసం అక్కడ ఉన్నాడేమో అనే అనుమానం కూడా మీకు కలగటం లేదు. ఉన్నాడు ఉన్నాడని చెప్తున్నాడు, ఒకవేళ ఉన్నాడేమో అనుకుంటున్న ఆలోచించడం లేదు. అది నీకేం తెలియట్లేదు. ఇంకా 24 గంటలు నువ్వు ఆలోచించేది నటి నేను గురించి, దొంగ నేను గురించి. ఇది ఎప్పుడు అటువంటి ఇటువంటి వేస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. భోజనం చేశాక చెయ్యి ఆడకుండా ఏదో కొంపలో పడిపోతూ ఉంటుంది వెళ్ళి. అంటే వీళ్ళు ఆ కొంపలో ఉన్న వాళ్ళకి అహంకారం నేతిస్తారంట, ఆ కొంపలో వీళ్ళ అహంకారానికి వీళ్ళు వాళ్ళ అహంకారానికి నీళ్లు పోస్తారు, వాళ్ళు వీళ్ళ అహంకారానికి నీళ్లు పోస్తారు. ఏంటని మీరు చేసేది, మీరిద్దరే కలిసి చావును కొనుక్కుంటున్నారు అంటాడు. వాళ్ళు మీరు కలిసి ఎళ్ళకాడు ఎళ్ళకాడు కూర్చుని చావును కొనుక్కుంటున్నారు. కాలక్షేపం మీరు అనుకుంటున్నారు, కాలాన్ని పెట్టి మీరు చావును కొనుక్కుంటున్నారు సంగతి మీకు తెలియటం లేదు. మీ నకిలి నేను అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అసలైన జ్ఞానానికి, శిశరైన జ్ఞానానికి, మీ హృదయంలో ఉన్నటువంటి అమృతానికి అడ్డచెలి ఎవరో 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 కాదు, నీ లోపల నకిలి నేను. నకిలి నేను దాన్ని ఏంటది నటి? అదే నీకు అడ్డొస్తుంది, అదే నీకు అడ్డొస్తుంది అని తెలుసుకోవడానికి నీకు మీ జన్మలో పడుతుందో. సోదర మహాశైలరా, నా శరీరం చచ్చిపోయినది ఒక్క మాట మీరు గుర్తులో పెట్టుకోండి. బంగారం అంతా ఇక్కడ ఉంది, చైతన్యం అంతా ఇక్కడ ఉంది, దాన్ని పొందే వరకు దేహము నేను అని నాకు ఎలా వ్యక్తమవుతుందో, ఆ లోపల ఉన్న బంగారం నేను, లోపల ఉండేది ఆ చావుడైన వస్తువు నేనుగా నాకు వ్యక్తమయ్యే వరకు సంసారం తీసుకొచ్చే బాధల్లోంచి కానీ, ప్రకృతి తీసుకొచ్చే బాధల్లోంచి కానీ, నిరోధం తీసుకొచ్చే బాధల్లోంచి కానీ, లేకపోతే సమాజం నుంచి వచ్చే బాధల్లోంచి కానీ మనం విడుదల పొందలే. ఎంతో కొంత వాటి ప్రభావం అన్నది ఒకవేళ చెలించకుండా ఉన్నాము అని పైకి నటించినా, చెలించడం లేదని పైకి నటించినా దాని తాలూకు బాధ ఎంతో కొంత మనసులో ఉండకుండా ఉండదు. మనసు ఉన్నంత కాలం అనేక వేల మందిని పరిశీలించి పైకి శాంతిగా కనిపించిన, పైకి బాగున్నట్టు కనిపించిన, లోపల అగ్నిహోత్రం పెట్టుకుని కాలిపోయే మనుషులు అనేక మంది ఉన్నారు. ఈ జన్మలోనే కాదు, 100 జన్మల తర్వాత కూడా ఈ బాధలు మనకి తప్పవు. ఎప్పుడు మనం ఎవరో మనం తెలుసుకునే వరకు ఏదో రకమైన చింత, ఏదో రకమైన వేదన, ఏదో రకమైన దారిద్ర్యం ప్రతి జన్మలో కూడా మన జీవుని వెంటాడుతూనే ఉంటుంది. నా శరీరం చనిపోయిన తర్వాత ఈ మాటలు మీరు ఈ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని మిగతాన్ని వదిలేసిన ఇబ్బందులు. ఆ శరీరం యొక్క ప్రారంభాన్ని బట్టి ఒకసారి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఒకసారి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, ఇలా ఉంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఆ అసలు బంగారం మన చేతులకు దొరికే వరకు ఈ తెప్పలు మనకు తప్పవని చెప్పడం కోసమే నా వేదన. మీకు లోపల ఆత్మజ్ఞానం లేదనుకోండి, మీ అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, పైకి మీరు ఏడవపోవచ్చు. ఎంతో కొంత చింత లేకుండా మీరు మనసులో ఉండలేరు. అది నేను చెప్పింది ఎప్పుడు ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఆ జ్ఞానగంగలో మునిగి మునిగి మొలకలు వేసే వరకు. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కాదు, వెయ్యి జన్మల తర్వాత కూడా ఇది. నా శరీరం చనిపోయినా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.